మన భారతీయ ఆధ్యాత్మిక విద్యను ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇది బాహ్య మనస్సులోకి పెట్టుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేసరికల్లా ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత పని పాట లేకుండా తోచనప్పుడు చేసుకునేటటువంటి కార్యక్రమం అనుకుంటాము, అది తప్పు. ఆధ్యాత్మికత అంటే ఆ పేరుని మనం మార్చేసుకుందాం. ఆధ్యాత్మికత అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, హౌ టు లివ్, అది మనం పూర్తిగా మర్చిపోయాము అన్నది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఐదు ముఖ్యమైనటువంటివి మీరు నిరంతరం గుర్తుంచుకోండి. ఇది మర్చిపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కంప్లీషన్ కి రాదు. ఆయుః కర్మచ విత్తంచ విద్య నిధనమే వయం. ఈ ఐదు లో ఈ ఐదింటిలో మీ ఆర్ట్ చూపించాలి, మీ కళాత్మకత చూపించాలి. ఇందులో ఆయువు, ఆయువు అంటే నేను చెప్పాను కదా, ఎన్నాళ్ళైనా మనం బతకవచ్చు. ఎన్నాళ్ళైనా అంటే బతకటానికి ఒక పర్పస్ ఉండండి. బతకటం చెట్లు బతుకుతాయి, రాళ్ళు బతుకుతాయి, జంతువులు బతుకుతాయి, ఆ బతకటం గురించి మాట్లాడటం లేదు వీళ్ళు. భాగవతంలో వాళ్ళు మాట్లాడేది ఏంటి అంటే, నీ యొక్క ఆయువు ఏ విధంగా నువ్వు ఉపయోగించుకున్నావు. ఈ ఆయుర్వేదము అనేటటువంటిది యాక్చువల్గా మందు కాదు. ఎందుకంటే పురాతన భారతదేశంలో ఋషుల యొక్క గురుకులాలలో రోగాలు ఉండవు, ఆ మాత్రం నమ్మకం మనకు ఉంది కదా. అంచేత ఆయుర్వేదం రోగ నివారణ కొరకు ఉద్దేశింపబడింది కాదు. ఏదైనా నువ్వు ఒక పని చేయదలుచుకుంటే ఆ పని చేయటానికి నీకు కొంత ఎక్స్ట్రా జన్మలు నీకు కావలసి ఉంటే ఆ ఎక్స్ట్రా జన్మలు ఉపయోగించేటట్టు చేసుకునేటటువంటి విద్యను ఈనాడు మనం ఎలా చేస్తున్నాం, దాన్ని రోగ నివారణకు ఉపయోగించుకుంటాం. ఆ కాన్సెప్ట్ ముందు మార్చుకోండి, మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఆయుర్వేదము రోగ నివారణ కొరకు వాడము, అందువల్ల ఆయుర్వేదంతో రోగ నివారణ కోసం వెళ్ళిన వాళ్ళు కొంచెం నిరాశతో తిరిగి వస్తారు. లాభం రోగ నివారణకి కూడా ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. కానీ మెయిన్ గా ఆయుర్వేదం దేని గురించి వాడాలో అర్థమైంది కదా, మీ ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకున్నటకు. యయాతి కథ మీరు వినుంటారు, తన పిల్లవాడితో తన ఆయువుని మార్చుకుంటాడు. హుమయూన్ బాబర్ కథ విని ఉంటారు మీరు. బాబర్ తన ఆయువుని తన కొడుక్కి ధారపోస్తాడు. ఇదేం కథలు కావు, ఇవి ఆయువుని మీరు పంచుకోవచ్చు. ఆ విద్య మనం భాగవతంలో నేర్చుకుంటాం. ఆ విద్య ఈ రెండు మూడు క్లాసెస్లో పూర్తిగా మీరు నేర్చుకోలేకపోయినా భారతీయులమైనటువంటి మనము వేలు పట్టుకుంటే పూర్తిగా లోపలికి వెళ్ళిపోగలం. మీకు చాలా విషయాలు తెలుసు, అవి దాని కొరకు ఉపయోగపడతాయి అని మనకి తెలియదు. అందులో చాలా ముఖ్యమైనది ఈ యజ్ఞకుండము. భాగవతము ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది. లలితాదేవికి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది. పంచప్రాణాలకి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది. పంచతత్వాలకి ఈ యజ్ఞకుండానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం మీరు మిల్లిమిల్లిగా రోజు రోజు నేర్చుకుంటారు. అంచేత భాగవతాన్ని తీవ్రంగా నేర్చుకోదలుచుకున్న వాళ్ళ ఇళ్లలో ఫ్రిజ్ ఉన్నట్టే, ఫ్యాన్ ఉన్నట్టే ఏముండాలి. దీనికి మూడు పేర్లు ఉన్నాయి మీ యొక్క భావాన్ని బట్టి. సాయి భక్తులైతే దీన్ని గురుస్థానముగా మీరు తెలుసుకోవచ్చు. దానికి కారణం చెప్పాను నేను. పుట్టినే గురుస్థానం అంటే కాదు, సాయి జీవిత చరిత్రలోనే అది గురుస్థానం ఎందుకు అవుతుందో నీకు తెలుస్తుంది. రెండవది లలిత ఉపాసకులు అవుతే శ్రీచక్రాచార్యం చేయదలుచుకుంటే ఇది చిదగ్ని కుండం అవుతుంది. చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్జత. కానీ ఆ దేవకార్య సముజ్జత అనేది పంచమీ పంచభూతేషు పంచ సంక్షోపచారిణి. ఇంచేత ఈ చిదగ్ని కుండంలో మనం ఐదు జ్యోతులు వెలిగించుకుంటాం. ఆ విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. భాగవతం చెప్తాం ఇటు గురుస్థానాన్ని, ఇటు లలిత గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కృష్ణుడికి లలితకి అభేదము అని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలము రూపాలలోనే తేడా తప్ప ఏ విధంగా అవుతాయి, శివపార్వతులు అర్ధ నారీశ్వరులుగా అభేద స్థితిలో ఉంటారో కృష్ణుడు లలిత కూడా అభేద స్థితిలో ఆ అర్ధ నారీశ్వరీ తత్వంగా ఎల్లప్పుడూ కలిసి ఉంటారు కనుక మనం వాటిని వేరు చేయలేము. మరి ఇక్కడ భాగవతం ఎలా వస్తుంది? భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాలలో మీరు ఐదింటి గురించి నేర్చుకోబోతున్నారు. ఆయుః, కర్మ, విత్తము, తర్వాత విద్య, నిధనం. ఈ ఐదు మనం ఐదు దీపాలతో నేర్చుకుంటాం. ఇంకైతే ఎలా చూసుకున్నా మన భారతీయ ఆధ్యాత్మిక విద్యకు ఇది ఆధారం. దాన్ని యజ్ఞకుండము అంటాం. అంచేతే ఇది మాత్రము మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో పెట్టుకోండి, ప్రతిరోజు వెలిగించుకోండి. దాంతోపాటు ఐదు అగరత్తులు వెలిగించుకుంటాం. వెలిగించుకున్నాక ఏం చేసుకోవాలి? మీరు కృష్ణ భక్తులు అయితే ఓం చెప్పండి. పన్నెండు సార్లు లలిత, లలిత అవుతే హస్తకహలహరీం సకలహరీం సకలహరీం శ్రీం 16 సార్లు కాదు. మేము దాన్ని శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరంగా నేర్చుకుంటాము అంటే అక్కడ పంచవీరభద్ర సాధనగా మారిపోతుంది. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఐదు నేర్పించాలి అన్న రహస్యం మనం మర్చిపోయాం. ఆయుః, కర్మచ, దిత్తంచ, విద్య, నిధనం, ఈ ఐదు రిపీటెడ్గా ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళా మీరు ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతారు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది నువ్వు ఆయువుని పెంచుకోగలిగితే నీకు భాగవతం వచ్చినట్టే. ఈనాడు సైంటిస్టులు జెరింటాలజీ అనే ఒక విశేషమైనటువంటి శాస్త్ర విజ్ఞానము అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందుతోంది. జెరింటాలజీ అంటే ముసల్తనం రావు ఎందుకు వస్తుంది, రాకుండా ఎలా ఆపాలి. వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటి అంటే ముసల్తనం రాకుండా ఉండాలి అంటే 40 ఏళ్ళు పైపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఎంత తింటున్నారో అందులో ఐదో వంతు మాత్రమే తినాలి. ఇప్పుడు ఎంత తింటున్నారో అందులో ఐదో వంతు మాత్రమే తినాలి. తింటే ఖచ్చితంగా వాళ్ళు 200 సంవత్సరాలు బతుకుతారు. ఖచ్చితంగా 200 సంవత్సరాలు బతుకుతారు. మనం ఏం చెప్తాం? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కలియుగ లక్షణం అంటే ఏంటో చెప్పాను కదా నేను, చేయవలసింది తప్ప మిగతా అన్ని చేస్తాం. ఉదాహరణకి మోకాలు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, నడవటానికి అశక్తత ఉన్నటువంటి వాళ్ళు, మూడు వస్తువులు వాళ్ళ ఆహారం నుంచి మానేయాలి. చింతపండు, నూనె, ఎండుమిరపకాయలు. ఈ మూడు కనుక మీ ఆహారంలో లేకపోతే, కానీ ఎప్పుడు వచ్చాక కాదు, రాకముందు నుంచి చేస్తే ఓకే, వచ్చాక ఇంకా సీరియస్గా ట్రై చేయాలి. కానీ ఎప్పుడైతే మనం ఆహారాన్ని మార్చుకోమంటాం ఇమీడియట్గా ఏం చెప్తాం? కుదరదు మాస్టర్. నిన్ననే జరిగిన సంఘటన, నేను ఒకళ్ళకి ఫోన్ చేశాను. ఒంగోలు చాలా బాధగా ఉన్నటువంటి వాళ్ళు, శరీరం బాగా బరువెక్కిపోయి బాధగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా బాగా ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్, మీరు కూడా వచ్చేయండి లీవ్ చూసుకుని అని ఇంకో ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాను బాధలో ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడో సమాచారం రాలేదు వాళ్ళు, బాధ తగ్గుతుందని గ్యారంటీ ఉంటాయి. మీకు బాధ తగ్గదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అయినా ఎక్కడికి వెళ్తాం? అది కలి ప్రభావం. అంటే మీరు ఆ కలి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి. ఏది చెయ్యకూడదో దాని మీద వెంపల్లాడతారు మీరు. అది మనలో మన పిల్లల్లో లేకుండా ఉంటుంది చూసుకోగలిగితే మొదటి మెట్టు ఎక్కేసినట్టే మనం ఆధ్యాత్మిక విద్యలో, ఆయువుని పెంచుకునేటటువంటి విద్యలో. దాని తర్వాత ఏం చెప్పాను నేను, కర్మ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్మ అంటే రేపు చేస్తాను అని అనుకుండా ఉండాలి మీరు, తక్షణం చేయాలి ఏది చేస్తా ఉన్నా. రేపు అనే మాట మీ నోట్లోంచి వచ్చింది అంటే మాకు ఈ సిగరెట్ స్మోకర్స్ దగ్గర నుంచి ఒక 10 ఏళ్ల కిందట నేను కేవలం 10 పెట్టలు సిగరెట్ తాగేవాడిని రోజుకి, తర్వాత మానేశాను అనుకోండి అది వేరే విషయం. ఈ మానేసే వాళ్ళ బాధను నాకు తెలుసు అందుకు ఇంచేత మాస్టర్ మీకు తెలియదేమో మేము ఎంత కష్టపడతామో అని. చాలా కష్టపడుతున్నారు నిజమే. కష్టం ఎప్పుడు అంటే రేపు చేస్తామంటే, ఈ క్షణంలో మానేస్తామంటే మానేస్తారు, అయిపోయాలి ఇంకా మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. నేను అలాగే మానేశాను, ఈ క్షణం నుంచి మానేస్తున్నాను, మానేశాను. రేపు మానేస్తాను ఏం చేస్తావో తెలుసా, ఇంకో 2 పెట్లు ఇప్పుడు కొనుక్కుని ఎక్స్ట్రాగా రేపటి నుంచి మానేస్తాం కదా. మా తాతగారు ఒకటి చెప్తూ ఉండేవారు, పాడుకోడి అప్పుడే కుసేసిందా అని. తెలుసాయి కదా మీకు, గుర్తుంచుకోండి ఇలాంటి తప్పులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఏకాదశి ఉపవాసం ఉందాం అనుకుంది ఒక ఆవిడ, మరి ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటే దానికి ప్రిపరేషన్ మొదలెట్టింది ఆవిడ ఒక రోజు ముందు నుంచి. తింటాం, తింటోంది 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 తింటోంది, ఈ లోపల కోడి కూసేసింది. అప్పుడే కోడి కూసేసిందా? ఉపవాసం ఉందాము అనుకున్నవాడు ముందు నువ్వు అంత తినేసి కడుకునేప్పి తెచ్చుకుని తినలేని పరిస్థితుల్లో నువ్వు ఉపవాసం ఉండక ఏం చేస్తావు? అర్థమైందా? ఉదాహరణ అర్థమవుతుందా? మనం చేసే తప్పది రేపు చేస్తాం, చదువుకోవాలి రేపటి నుంచి చదువుకుందాం, పూజ చేయాలి రేపటి నుంచి మొదలెడు. మంచి రోజు ఏంటో చెప్పండి మాస్టర్. విరహోమం చేయటానికి ఇంతవరకు ఎవడైనా ముహూర్తం అడిగాడా? అడిగాడు ఎవడైనా? ఒక చాలా పేరున్నటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి, మహానుభావ ఇదిగో మీకు దక్షిణం సంప్రదించుకుంటున్నాను 1016, నేను సిగరెట్ తాగటం మొదలెట్టబోతున్నాను, ఎలాంటి ముహూర్తం నువ్వు పెట్టాలి అంటే నేను వదలాలన్నా కూడా సిగరెట్ తాగటం వదలకూడనటువంటి పవర్ఫుల్ ముహూర్తం పెట్టు అని పెట్టించుకుని ఎవరైనా సిగరెట్ తాగుతున్నారా? కాదు కదా. కానీ వాళ్ళు సిగరెట్ వదలలేకపోతున్నారు తర్వాత, ఇందువల్ల తక్షణం మొదలెట్టారు కనుక తాగాలనిపించింది, పక్కవాడు తాగమన్నాడు తాగటం అన్నాడు. అలాగే ఈ యజ్ఞకుండాలు పెట్టుకోవాలి. ఒకళ్ళెవరు నన్ను అడిగారు, మూఢం వస్తే అట్టా సార్, నీ యజ్ఞకుండానికి మూఢం వస్తే అట్టా? నాకు అర్థం కాలేదు. దేవుళ్ళకి మన సంస్కారాలు ఆపాదిస్తాం మనం. మూఢం వచ్చేసింది, గ్రహణం వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది, దేవాలయానికి వెళ్ళకూడదు, సినిమా హాల్కి వెళ్ళొచ్చు గ్రహణం అప్పుడు. చెప్పండి మీరు, సినిమా హాల్కి వెళ్ళొచ్చు కానీ దేవాలయానికి వెళ్ళకూడదు అంటే కలియుగమేగా? అర్థమవుతుందా? చెయ్యవలసిన దానికి అడ్డుపుల్ల లేసుకుంటాం మనం, చెయ్యకూడనటువంటి దానికి అసలు అడ్డుపుల్లలే లేదు. అంతా కరెక్ట్. సినిమా పాటలు పాడుకుంటాం మన కుర్రవాడు బైక్ మీద, ఎవడు షారుక్ ఖాన్ వెళ్తాడా బైక్, అమీర్ ఖాన్ ఇలాగే వెళ్తూ ఉంటే అంత మురిసిపోతారు మీరు. డబ్బు అమ్మ కుర్రాడు ఎలా ఉన్నాడు డాబా మీద నుంచి చూస్తూ. కానీ వాడు ఏదైనా భజన చేయటం మొదలెట్టాడు అనుకోండి, మీ గుండెల్లో రాయపడింది కుదరదు. వెళ్ళదు బాబు, కావాలంటే ఇంకో బైక్ కొనిస్తాను, అప్పు చేసేదాన్ని. ఈ మానసిక స్థితి మారకపోతే భాగవతం అర్థం కాదు. ఈ మానసిక స్థితి మార్చుకోవాల్సిందే. సైంటిస్ట్ అవ్వాలి అంటే అసంభవాన్ని సంభవం చేస్తామనే ఐడియా ఉన్నవాడే సైంటిస్ట్ అవుతాడు. అంతేగా, సైన్స్లో నువ్వు కొత్తది కనిపెట్టాలి అంటే అది ఎక్కడవుతుందిలే అన్నావు అనుకో, ఇంకా జరగదుగా. క్యాన్సర్కి మందు ఎలా కనిపెట్టగలంలే అనుకుంటే కనిపెట్టగలరా? కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేత మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, ఏదైనా నేను చేయగలను, మంచి పని తక్షణం చేస్తాను, చెడ్డ పని నేను చెయ్యను, అది కర్మ. అంటే తప్ప ప్రారంభ కర్మ గురించి నేను మాట్లాడతాను. ఈ ఎబిలిటీ మీ పిల్లల్లో మీలో డెవలప్ చేసుకోండి. మంచి పని తక్షణం చేస్తా, మంత్రం చెప్పండి చాలా మంచిది అన్నారా, ఇప్పుడే కూర్చుని చేసేస్తా. ధ్రువుడికి ప్రహ్లాదుడికి నారదుడికి చెప్పిన తర్వాత వాల్మీకి ముహూర్తం అడగలే వాళ్ళు, తక్షణం చేశారు, పేరు వచ్చింది. మంచి పని తక్షణం చేసుకోండి. ఆయుహు ఆహారంలో మార్పు, కర్మ మంచి పని తక్షణం చేయండి. తక్షణం మరి మంచి పని మాకు ఎలా తెలుస్తుంది? మంచి పని చేయటానికే ఈ ఫోటో తయారు చేశాం. భాగవత విద్య యొక్క ఆధార శిలలు వీళ్ళు, బ్లావెట్స్కి. బ్లావెట్స్కి రాసిన సీక్రెట్ డాక్టర్ కేవలము భాగవతంలోని 2 అధ్యాయాల ట్రాన్స్లేషను. నేను చూపిస్తా 2 అధ్యాయాలు ఏంటో, ఇంగ్లీష్ సీక్రెట్ డాక్టర్ చూపిస్తాను. అక్కడ మేడం బ్లావెట్స్కి రాసింది చూపిస్తానండి. మేడం బ్లావెట్స్కి చేసిన తను చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి, దేశ విదేశాలలో చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకము అని చెప్పుకోబడ్డటువంటి పుస్తకము భాగవతం యొక్క 2 అధ్యాయాల ట్రూ ట్రాన్స్లేషన్. దాని మీద కమెంటరీ రాసింది, ట్రూ ట్రాన్స్లేషన్. దాని పక్కన సివివి మనిషి, ఆయన ఒక విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. మీ కర్మను కరెక్ట్గా చేసుకోవటానికి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి ధ్యాన విధానము ఆయన అందజేసిందే. ఇచ్చంటే ఆయు పెంచుకోవటానికి, కర్మ పెంచుకోవటానికి మన శారీరక శక్తి సరిపోదు, మానసికమైనటువంటి శక్తి సరిపోదు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కావాలి. ఇంకొక నడువు నిటారుగా పెట్టుకోండి. ఆ శక్తి పొందటానికి ట్రై చేద్దాం. ఎడం చేయి కింద పెట్టుకోండి, కుడి చేయి పైన పెట్టుకోండి. కళ్ళు మూసేసుకోండి, దృష్టి ఆజ్ఞాచక్రం మీద ఉంచుకోండి. నిమ్మదిగా కళ్ళు తెరవండి, చేతులు అలాగే ఉంచుకోండి. మీకు చెప్తే ఆశ్చర్యం ఇస్తుందేమో, అసలు ఈ స్థితిని, ధ్యాన స్థితిని సర్వకామధుక్, మీ కోరికలన్నీ తీర్చేటటువంటి ముద్ర. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీరు ఇలా కూర్చోగలిగితే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. ఎంత సులభంగా చెప్పేశారు మాస్టర్, ఇలా కూర్చుంటే కోరికలు తీరిపోతాయా? నేను కష్టపడాలి, కానీ కష్టపడు, సులభంగా తీరిపోయేటటువంటి విధానం చెప్తున్నాం. కాదండి, ఇంత సులభంగా అవుతే అట్టా, మీరు చాలా కష్టపడాలి. కష్టపడండి, సులభంగా అవ్వాలి అంటే ఇది విధానము. అంచేత మీరేం చేయాలి అంటే, ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకున్న తర్వాత, మీ మంత్ర జపం చేసుకున్న తర్వాత, మినిమం సంగతి చెప్పాను నేను, కోటి మహాలక్ష్మి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు 3 మాలలు 7 మాలలు అది ఇచ్చేసుకోండి. అంతే తప్ప మాస్టర్ ఇంతే చెప్పారని తగ్గించుకోకండి. ఆహారాన్ని తగ్గించుకోండి కదా, కడుపు నిండా దట్టిస్తాం కదా. చేశాక ఆ మంత్రజపం పూర్తయిపోయిన తర్వాత కేవలం మీరు ఇలా కూర్చోండి, ఏం చేశండి. సమస్య ఏంటంటే, ఈ సాధనలో అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటైపోయింది అంటే, మనకి చేయటం అలవాటు అయింది తప్ప చేయకుండా ఉండటం అలవాటు కాలేదు. కొంచెం అది అలవాటు చేసుకోండి. అంతేకాదు, ప్రతిరోజు కూడా ఆ 5 దీపాల ముందు, 5 దీపాలు వెలుగుతోన్నా వెలిగకపోయినా దాని గురించి పట్టించుకోకండి. వెలిగించేశారు కదా, తర్వాత దాన్ని మర్చిపోండి, దాని పని అయిపోయింది. స్విచ్ వేసాక దాని వైపు చూడాల్సిన పనులే. దీపం వెలిగితే వెలుగుతుంది, వెలగకపోతే వెలగదు. నీ లోపల ఉన్నటువంటి దీపాలు వెలగాలి, అది మోర్ ఇంపార్టెంట్. అంచేత ఇలా కూర్చుంటే ఏమవుతుంది, తపస్సు చేశారు మహాత్ములు కదా. రావణాసురుడు తపస్సు చేశాడు, రాక్షసులు కూడా, మహాత్ములు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేయటం అంటే ఏమిటి, ఇలా కూర్చోటమేగా. మీరు చూశారు కదా సినిమాల్లో కూడా, అంతవరకు సినిమాలు కరెక్టే. కూర్చున్నారు ఇలా, మీరు కూర్చుంటే ఏమైంది, ఓ సంవత్సరం, రెండు సంవత్సరాలు, లక్ష సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయో తెలియదు. కానీ చివరికి వాళ్ళ ఉపాస్య దేవత వాళ్ళకి ప్రత్యక్షం అవుతోంది. ప్రత్యక్షం ఏం చేస్తుంది, వరాలిస్తుంది. అంటే ఇలా కూర్చుంటే ఏమవుతుందనమాట, మీరు ఏ వరం కోరుకోబోతున్నారో ఆ వరం మీ దగ్గరికి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు కూర్చోరుగా, అసలు కూర్చుంటే కదా మీ దగ్గరికి రావటానికి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. నిన్న మీరు చెప్పాను నేను, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ ఈ హైదరాబాద్ లో జరిగిన సంఘటన, గోల్కొండ దగ్గర జరిగింది ఆ సంఘటన, వాస్తవికంగా జరిగింది. డైమండ్స్ ఉంటే, వజ్రాలు ఉంటే ప్రపంచంలో దేన్నైనా కొనేయవచ్చు అని చెప్తే ఓ మహాత్ముడు వచ్చి ఆ వ్యక్తి ఏం చేశాడు, తన ఆస్తిని, తన పొలాల్ని అన్నిటినీ అమ్మేసి దేశం అంతా తిరిగాడు, చివరికి చనిపోయాడు. అతని దగ్గర ఆ పొలం కొన్నటువంటి వ్యక్తికి ఎక్కడ దొరికే డైమండ్స్, ఆ డైమండ్స్ ఎలా పట్టుకోవాలి అనేదే మనం భాగవతం చెప్తుంది. మళ్ళీ మళ్ళీ అది గుర్తుంచుకోండి. అది ఇంకేతంటే ఈ ఐదు మీ బుర్రలోకి దూరిపోతే ఇంకా ఎక్కడ చూసినా మీకు ఈ ఐదే కనిపిస్తాయి. ఏమేం కనిపించాలి, ఆయువు. ఆయువు ఎలా పెంచుకోవాలి, కర్మ. ఇది కర్మ అవునా కాదా, కానీ ఎప్పుడు ఇది కర్మ అవుతుంది, మీరు ఒక విశేషమైనటువంటి ఉద్దేశంతో కూర్చుంటే. కూర్చునే కూర్చుంటే ఏమీ రాదు, మీరు కూర్చునేటటువంటి దానికి ఒక విశేషమైనటువంటి లక్ష్యం ఉండాలి. కూర్చుంటేనే విద్యలు వచ్చేస్తాయా మాస్టారు, మరి మీ కాలేజెస్లో అక్కడ ఏం చేస్తే విద్య వస్తుంది, కూర్చుంటే వస్తుందా పరిగెడుతూ ఉంటే వస్తుందా. పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడికి, నోరు మూసి కూర్చుంటారు అంతే కదా. ఎలా కూర్చుంటున్నారు, వినటానికి తగిన మానసిక స్థితితో కూర్చుంటున్నారు. క్లాస్ రూమ్లో కూర్చుంటాడు వాడేం చేయదు, వింటాడంతే అవునా కదా. మరి మనం ఇలా కూర్చుని ఏం చేస్తున్నాం, వినటానికి ప్రయత్నం చేయాలి. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతిక చూచిన అందందే గలడు దానవాగ్రిని. వింటే వింట నేర్చుకోవాలి మనం, అది చెయ్యం. కళ్ళు ముసుకుని ఏం చేయాలి మాస్టర్, నువ్వేం చేయక నేను వినాలంటే. కాలేజీలో విద్య నేర్చుకోవటానికి నువ్వు చేయవలసింది ఏమి, నువ్వు వినాలంటే. పాఠం చెప్తున్నప్పుడు నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందనుకో, పాఠం బురకెక్కదు కదా. మళ్ళా మనల్ని మిమ్మల్ని మీరు ఎంత మోసగించుకుంటారో, నేను వింటాను చేత కాదు మాస్టారు మాకు. ఓటో క్లాసు నుంచి ఇంజనీర్ అయ్యి డాక్టర్ అయ్యేంత వరకు నువ్వు చేస్తున్న పనేంటి, వింటే ఆ నాలెడ్జ్ వచ్చింది కదా. మన నాకు వింటే చేత కాటం లేదంటే నేను ఎలా నమ్మేది అంటే ఏంటి అర్థం, అది నేర్చుకోవాలి అని మీకు తెలియటం లేదు, చెప్పేవాడు లేడు మీకు. క్లాస్ రూమ్లో అయితే ఏమవుతుంది, ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్తా ఉంటే మీ మనసు ఎక్కడికి వెళ్ళటం లేదు కదా, ఏకాగ్రతగా వింటున్నారు కదా. సినిమా హాల్లో సినిమా ఫాలో అవుతున్నారు కదా ఏకాగ్రతగా. స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటే మాటలు పూర్తిగా వింటున్నాం కదా. ఆ మానసిక స్థితిలో కూర్చోండి. కూర్చొని ఏం చేయాలి, కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ గురించి వింటాం కదా, ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఫిజిక్స్ గురించి వింటాం కదా. మీరు మీ సమస్యని ఎదురకుండా పెట్టుకుని ఏం చేయాలో అని అడగండి. సింపుల్ టెక్నిక్, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, ఎలా చూడండి ఏమవుతుంది, మీరు చేసి చూడండి. ఇదంతా ఏంటి అంటే సైన్స్ ఇది. ఎంత నేను బాగా చెప్పినా, మీరు చాలా బాగా చెప్పారు మాస్టర్ అని అనుకున్నా చెయ్యకపోతే లాభం లేదు. ఈ ఒక్క మాట మీరు వింటే దీన్నే ఈ ఈ టెక్నిక్ చెప్పింది ఎవరు, కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. సమం కాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రం స్వం దిశానవలోకయం. ఇటువైపు నువ్వు చూడకు. ఇంకా అదే ప్రశ్న తిరగాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి. పెళ్లి కావటం లేదు అనకండి, ఏమనాలి, పెళ్లి కావాలి. ఏం చేయాలో అదే చెప్తుంది. చూడండి ఎలా చెప్తుందో, చాలా తమాషాగా చెప్తుంది, చాలా చాలా తమాషాగా చెప్తుంది. నాతో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి నేను తీసుకునే డెసిషన్స్ నచ్చవు పాపం వాళ్ళు. ఏదో చెప్తూ ఉంటాను, ఈ లోపల కాదు ప్రోగ్రామ్ మారిపోయిందంట. ప్రోగ్రామ్ మారిపోయిందంటే నా చేతిలో ఏముంది, వింటే. కానీ అలా అని మనం ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అంచేత మీరు విన్నప్పుడే మీకు తెలుస్తుంది అది ఉచితమైనదా అనుచితమైనదా. ఉచితమైన భావం వస్తే ఆచరించండి, అనుచితమైనటువంటి భావం వస్తే ఆచరించకండి. ఇవాళ నుంచి స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు కూర్చునున్నాం కదా, ఓ 2 నిమిషాలు అనుకోండి మీ కోరిక. అదే కోరిక, అమ్మాయికి పెళ్లి అవ్వాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, నా ఆరోగ్యం చక్కబడాలి, ఏదో ఒకటే అనుకోండి. చక్కబడాలి అని 2-3 సార్లు అనుకున్నాక ఇంక ఊరుకోండి, వినండి ఏం చెప్తుందో లోపల నుంచి. మెల్లిగా కళ్ళు తెరిచేయండి. ఈ టెక్నిక్ జీవితాంతం మీరు ఉపయోగించుకోవచ్చు. భాగవతంలో చెప్పబడేటటువంటి ఈ మొదటి టెక్నిక్ అర్థమైంది కదా. మీ కోరికలు తీరాలి అంటే మీరేమి చేయక్కర్లేదు, ఆ ఎగ్గకుండా ముందు 5 దీపాలు వెలిగించుకోండి, 5 అగరత్తులు వెలిగించుకోండి, చేయవలసిన మంత్రం చెప్పండి, ఎంత అనుకున్నారో అంత చేయండి. చేసిన తర్వాత కళ్ళు మూసుకుని కూర్చుని ఏమి చేయటం లేదు అనుకోకండి. ఏం చేస్తున్నాను నేను, నా సమస్యను సర్వాంతర్యామికి అందజేస్తున్నాను. సర్వాంతర్యామికి అందజేయటానికి మీరు కష్టపడాలా, ఏం కష్టపడాలి. అన్ని చోట్ల ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీ బయట ఉన్నవాడు, నువ్వు ఎప్పుడైతే ఈ భావం చెప్పావో వాడికి వినిపిస్తుంది కదా, వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు, అర్థమైంది కదా. సర్వాంతర్యామికి కాదు అతను, సర్వజ్ఞుడు సర్వసమర్థుడు కూడా. మరి సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అయినటువంటి వాడు నా బాధని ఎందుకు పట్టించుకోవటం లేదు, ఎందుకంటే మీరు అతన్ని పట్టించుకోనివ్వటం లేదు. అది చాలా విచిత్రమైనటువంటిది. భగవంతుణ్ణి మీ సమస్యలను నివారించటానికి మీరు టైం ఇవ్వాలి. ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికైనా విడిపోయి నేను బయట కూర్చున్నానండి నా రోగం తగ్గలేదు అంటే తగ్గుతుందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాక నీ బాధ చెప్పుకోవాలి, చెప్పుకోవాలి ఆయన ఆలోచిస్తాడు. దాని తర్వాత కొన్ని టెస్టులు ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఆ టెస్టుల రిపోర్ట్ రావాలి, వచ్చాక ఆయన ఏం చేయాలో చేస్తాడు. భగవంతుడు అలాగే చేస్తాడు. భగవంతుడు ప్రిస్క్రైబ్ చేసేటటువంటి టెస్టులు ఎలా ఉంటాయి, ఆ టెస్టులు మనం ఎలా గుర్తించాలి, దాని ప్రకారము మనం ఎక్స్రే తీసుకోవాలా, అల్ట్రాసానిక్ సౌండ్ తీసుకోవాలా, అలా రకరకాలైనటువంటి ఉంటాయి అక్కడ. అది తెలిపేది భాగవతం. భాగవతం మీకు అది తెలుపుతుంది. ధ్యాన స్థితిలో కూర్చున్న తర్వాత ఆ భగవంతుడి దగ్గర నుంచి, ఆ అంతర్యాన్ని దగ్గర నుంచి, ఆ సర్వజ్ఞుడి దగ్గర నుంచి, ఆ సర్వసమర్థుడి దగ్గర నుంచి మీకు కొన్ని సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ గుర్తించటం ఎలా, ఎందుకంటే చాలా సజెషన్స్ ముందు మన శరీరం నుంచి వస్తాయి. మన కోరికల నుంచి వస్తాయి, మన మనస్సు నుంచి వస్తాయి, మన బుద్ధి నుంచి వస్తాయి. అది ఐదు దీపాలు. ఆ ఐదు దీపాలు కూడా ఒకచోట కేంద్రీకరించేటటువంటి విద్య సహజంగానే అది జరిగిపోతుంది. నువ్వేం చేయక్కర్లే, అది మనస్సులో పెట్టుకుని ఇచ్చేయండి. ఇవాళ కనీసం మనం మూడు స్కందాలు పూర్తి చేసేద్దాం, సరేనా? కొంచెం ఆ మూడ్లో మరి టెక్స్ట్ బుక్ కూడా అయిపోవాలి కదా. కానీ తర్వాత మీరేం చేయాలి, ఈ చెప్పింది మననం చేసుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి. మీ అంతటా మీకు అర్థం కాదు, అది సామూహికంగా ఈ చెప్పినటువంటి మాటలు ముందు వచ్చో తర్వాత నేను వెళ్ళాక డిస్కస్ చేసుకోండి. మొదటిది తీయండి. ఉపోద్ఘాతము ప్రథమ స్కందానికి చూడండి, ఐదో పారాగ్రాఫ్ చూడండి. భాగవతమున ఉపోద్ఘాతము ప్రథమ స్కందానికి అంటే బ్లాక్ బ్లూ కలర్ రైటింగ్ అయిపోయిన తర్వాత తీసారా, పేజ్ నెంబర్ 2 or 3 దొరికిందా? ఐదో పేరా చూడండి. భాగవతమున పరిచ్ఛన్ మహారాజు ఉత్తమ శ్రోత. ఉత్తమ శ్రోత అంటే ఐడియల్. ఎలాంటి వాడు ఐడియల్ నిజంగా అయ్యిండాలి, నేను ఇంకా చనిపోబోతున్నాను, ఇది మనందరికీ కామనే. కానీ మన ప్రవర్తన మనం చనిపోయే వ్యక్తుల్లాగే ప్రవర్తిస్తున్నాయి, మనం చాలా తమాషాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంచేత దాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రతి జీవియును ఒకనాడు పరిచ్ఛిత్తు వలె కాలసర్పములో నోట పడువారే, మృత్యువాత పడువారే. ఈ విపత్తి నుండి విముక్తులు కావాలన్న అమృత పానము చేయుటే ఏకైక మార్గము. అమృతమనగా దేవతలు పానము చేయనది కాదు, దేవతలకు సైతము లభించినది భాగవతామృతము. అది చాలా ఇంపార్టెంట్. అదే కథలో ఏం చెప్తారు అంటే, సుఖమహర్షి కూర్చొని భాగవతం చెప్పబోతున్నాడు. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి భాగవతం చెప్తున్నాడు అని వినగానే చాలా మంది జమగూడే, చాలా మంది వేలాది సంఖ్యలో రకరకాలైనటువంటి వ్యక్తులు